ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ సత్యసాయి మహోపదేశానికి విచ్చేసిన ప్రముఖులకి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి హైదరాబాద్. ఈ సంవత్సర కాలమంతా ప్రతీ నెల ఒక విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించి స్వామి వారి దివ్య చరణాల చెంత సమర్పించాలని కోటి సమితి ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ మాసంలో మహాపరిపూర్ణ అవతారమూర్తి అయిన సత్యసాయి భగవానుడు తమ 86 సంవత్సరాల అవనీ సంచారంలో జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతముగా మహాద్భుతమైన ప్రబోధాలు చేశారు. సనాతన ధర్మ ప్రాతిపదికగా మానవజాతి అంతా ఒక్కటిగా ప్రశాంతితో జీవించుటకు కావలసిన సత్య మార్గాన్ని సూచించారు. అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస భూమికలు. ఈ సమగ్ర విచారధారను ప్రపంచంతో పంచుకునే విధంగా సత్యసాయి భగవానుని చిరకాల భక్తులు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ విఎస్ఆర్ మూర్తిగారు ప్రవచన పంచాహ్నికాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మీ. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ విశేషంతో ప్రారంభమైనటువంటి శ్రీ సత్యసాయి మహోపదేశంలో ఇది 3వ సోపానం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. సత్యసాయి భగవానుడి భక్తుడికి ఈ పదాలు చాలా చిరపరిచితం. అయితే ఈ మహోపదేశాన్ని స్వామి జాతి, మత, కుల, వర్గ, వర్ణాలకు అతీతంగా, జాతులకు అతీతంగా సర్వమానవాళిని ఉద్దేశించి తమ నిత్య నైమిత్తికమైనటువంటి జీవితంలో గనక ఈ ఐదింటిని పాటించినట్లయితే పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని ఇక్కడే ఇప్పుడే పొందవచ్చును అని చెప్పారు. ఈ 5 భౌతిక మార్గాలు, ఆదిభౌతిక విచారణలు, ఆధ్యాత్మిక స్థితిలో అవి అనుభూతి తరంగాలు. ఆ అనుభూతి ఘనమై గాఢమైన తర్వాత అది విభూతి స్థాయికి సహజంగానే చేరుస్తుంది గనక ఈ 5 కూడా మనం 5 వేదవాక్యాలుగా, వేద పదాలుగా, నిజానికి వేదాలుగా భావన చేయాలి. సత్యం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? నిజానికి సత్యధర్మం అంటే ఏమిటి? అనేక ధర్మాలలో సత్యధర్మం శిఖరస్థాయికి చెందింది కాబట్టి సత్యాన్ని ఆశ్రయించినటువంటి ఒక ధర్మం. ధర్మాచరణలో సత్యాన్ని ఒక ఎరుకగా అనుభూతి చెందటం, సత్యం ఉన్నది అనేటువంటి ఒక స్పృహ అన్ని కాలాలలో ఉండటం. అంతేకాదు సత్ గనక లేకపోయినట్లయితే అసలు ఈ పదార్థమే లేదు. పదార్థం లేదు గనక పరమార్థము లేదు. పరమార్థం ఎరుగం గనక యథార్థము అందుకోలేం గనక ఈ సర్వ సృష్టికి, సర్వభువనాలకి, సర్వభావనలకి, సర్వ కదలికలకు, మెదలికలకు, సర్వ చలనాలకు చలించకపోవటానికి కారణం ఏమిటి అని స్థూలంగా గనక విచారణ చేసినట్లయితే ఒకనొక అనుభూతి మనస్సును తాకుతుంది. అది దాని పేరు సత్. సత్ అంటే అన్ని వేళలా ఉండేది అని, సత్యము అంటే మనతో ఉన్నది అని. సత్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి ఈ సత్యము కాలాద్యవచ్ఛిన్నమైనటువంటిది, అపరిణామ ప్రాప్తమైనటువంటిది, అంటే పరిణామం లేనిది, మార్పు చెందనిది, మూలమైనది, కారణమైనది, ప్రేరణమైనది, చారణమైనది, తారణమైనదిగా భావన చేశాం. అయితే అనేకమైనటువంటి ధర్మాలు కూడా ఈ సత్యాన్ని గనక ఆశ్రయించకపోతే ఎన్నెన్ని ధర్మమైన బద్ధమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నప్పటికీ, ధర్మాన్ని గురించి కూలంకషంగా విచారణ చేసినప్పటికీ, ఈ ధర్మము సత్యాశ్రితం గనక కాకపోతే ఆ ధర్మం అసమగ్రం. అందుకనే వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని వాల్మీకి సత్యపరాక్రమ అన్నాడు, ధర్మపరాక్రమ అన్నాడు, అంతేకాదు సత్యధర్మ పరాక్రమ అన్నాడు. ఆయన ధర్మానుష్ఠానమంతా తన మూలమైనటువంటి సత్యంతో అనుసంధానం చేసుకుని, తాను సత్యమై ఒక స్పష్టత ఉన్నప్పటికీ మాయామానుష వేషధారణ చేసినటువంటి రాముడు, నేను మానవుడుగా ఉండటానికే వస్తాను, మానవీయమైన సాంఘికమైన రాజకీయమైన పరిపాలనాపరమైన ప్రజాపరమైన ధర్మబద్ధమైన యజ్ఞహితమైన అనేకమైనటువంటి ధర్మాలని ఈ జీవితకాలంలోనే నేను కొనసాగిస్తాను అని రాముడు యొక్క ప్రతిన. ఆయన జీవితమంతా ప్రజాపత్య పురుషుడు వచ్చి కౌసల్యాగర్భనందరుడుగా కావటానికి కారణమైనప్పటి నుంచి రావణ సంహారమై కుశుడికి పట్టాభిషేకం చేసి సరయూనదీ ప్రవేశం చేసేదాకా రామగాథంతా కూడా అది ధర్మప్రవాహం. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని ఇప్పటికీ కలియుగంలో 5400 సంవత్సరాలుగా మనం ఉన్నటువంటి యుగం కూడా రాముణ్ణి ధర్మమూర్తిగా, త్యాగమూర్తిగా, ఆదర్శమూర్తిగా, పరిణామమూర్తిగా, ఒక పరిపూర్ణమైనటువంటి పురుషోత్తముడిగా భావన చేస్తూ వచ్చింది. సత్యమెరుగకుండా ధర్మమే గనక ఆచరింపబడి ఉన్నట్లయితే అది కేవల సాంఘికపరమైనటువంటి ఒక మర్యాదని పాటించిన వాడుగా రాముడు మిగిలిపోయి ఉండేవాడు. కానీ సత్యాన్ని ఆశ్రయించినటువంటి ధర్మాన్ని, తన మూలాన్ని ఎరిగినటువంటి ఒకనొక నిత్యస్పృహతో జీవనం కొనసాగించాడు కనుక, తన అవతారాన్ని తాను ఎత్తివచ్చినప్పుడు ఎటువంటి ప్రకటన చేయకుండా తన దివ్య జీవన విధానం ద్వారా సత్యధర్మాచరణం పరిపూర్ణంగా చేశాడు గనక రాముడు పురుషోత్తముడైనాడు, ఆరాధనీయుడైనాడు, పూజనీయుడైనాడు, పూజ్యుడైనాడు, ఆపై దేవుడైనాడు. మనందరము దేవుడన్నా నే కాదన్నాడు ఆయన. ఆ అవతారం యొక్క విశిష్టత అది. శ్రీకృష్ణ పరమాత్మ అంతే, సత్యధర్మాలు రెండింటినీ కూడా ఎవరి పరంగా ఆచరింప చేశాడు అంటే, ఆయన ఎప్పుడు కూడా రాజు కాదు. హీ వాజ్ నెవర్ ఎ కింగ్, హీ వాజ్ ఎ కింగ్ మేకర్. ఎందుకంటే రాజు అయ్యేవాడి కంటే రాజును చేయగలిగిన వాడి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు రాచరికపు బిడ్డగా వచ్చాడు. ఆయన కంటే ముందు 63 మంది రాజులు రాజ్యం పాలించారు, ఈయన 64వాడు. కాబట్టి రాజ్యం ఉన్నది, రాచరికం ఉన్నది, సింహాసనం ఉన్నది, అధికారం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, ఒక లీనియేజ్ ఉన్నది. ఇక్ష్వాకు వంశంగా కృష్ణుడికి అట్లా ఏం లేదు. రావటం రావటమే చెరసాలలో వచ్చాడు. అదే రోజు రాత్రి యమున దాటాడు, వ్రజభూమికి చేరాడు. అక్కడ నుంచి ఉన్న చోట ఉండకుండా ఉండవలసిన ప్రతి చోటికే ఆయన చేరుకోగలిగాడు. ఆ ఉండవలసిన ప్రతి చోటు ఎక్కడంటే అధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ చేరుకున్నాడు ఆయన. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇటు భాగవతాన్ని అటు భారతాన్ని పరచుకున్నటువంటి మధుర లావణ్యమూర్తి ఆయన. కానీ ఆయన జీవితం మాత్రం ఒక మధుర విషాదగాథ. ఎందుకని అంటే అది మాధుర్యం ఆయన గురించి అనుకుంటూ ఉన్నప్పుడు, అది విషాదం. కారణం ఏంటంటే ఆయన్ని దేవుడిగా గుర్తించిన వాళ్ళు లేరు, బహుకొద్ది మంది మాత్రమే. ఏది ఏమైనా తనను గుర్తించలేదు గనక అసలు నేనే దైవం అని ప్రకటన చేసుకున్నటువంటి పూర్ణావతారం శ్రీకృష్ణ పరమాత్మ. ఒకటి మాయావరణంలో, రెండవది లీలాభరణంగా సాగినటువంటిది కాలగమనంలో. ద్వాపరయుగం అయిపోయిన తర్వాత ఆధునిక కాలంలో 87 సంవత్సరాల క్రితం వింధ్యపర్వతాలకి ఇవతల ఈ ఆంధ్రదేశం చేసుకున్నటువంటి మహాపుణ్య విశేషం చేత కృతయుగం నాటి సత్యము, త్రేతాయుగం నాటి ధర్మము, ద్వాపర నాటి శాంతి ప్రేమలు, కలియుగం నాటి అహింస కలబోసుకొని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచంలోకి ఆవిష్కృతమైనారు. అందుకనే ఔపధేయం మునకు సత్యనామం విచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతుల వెలార్చి వచ్చే మా స్వామి మల్హారమై. విచ్చేమా స్వామి కల్హారమై. సహస్రదళాలలో వికసించినటువంటి ఒక పూర్ణ చేతన ఏదున్నదో ఆ మహాచైత్య పురుషుడే సత్యసాయి భగవానుడు. సర్వవేదాలు, సర్వోపనిషత్తులు, సర్వగాథలు, సర్వ ఇతిహాసాలు, సమస్తమైనటువంటి భారతీయ వాంగ్మయం కూడా స్వామి వెనక పరిగెత్తుకొని వచ్చినాయి. ఎందుకంటే రామకృష్ణాది అవతారాలకు లోక గురువులు ఉన్నారు, స్వామికి గురువే లేడు. స్వామే గురువుగా, స్వామే అనుభవించిన వారికి తల్లిగా, అనుభూతి చెందిన వారికి తండ్రిగా, దర్శనాన్ని పొందిన వారికి దైవంగా, తల్లి, తండ్రి, గురువు, దైవము అనేటువంటి నాలుగు పార్శ్వాలు ఏకకాలంలో అభివ్యక్తం చేసినటువంటి మహాపరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. మరి అటువంటి పూర్ణ అవతారమూర్తి యొక్క ఆ శుద్ధ చైతన్యంలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట అగ్నిస్వరూపమై అనేకమైనటువంటి జీవుల యొక్క తమస్సును తొలగించి, తపస్సును వెలిగించి, మాటలు మలగించి, మౌనాన్ని వెలిగించి మహామోక్షం వైపు నడిపించేటువంటి దివ్య సాధనాకృతులు గనక ఈ రోజున మనము శాంతి అనబడేటువంటి ఒక పదాన్ని, ఒక విషయాన్ని, ఒక బోధని, ఒక ఉపదేశాన్ని, ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని లోతుగా విచారణ చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. శాంతి అనగానే ఎవరో ఇస్తారు, మనం తెచ్చుకుందామని మనకు అనిపిస్తుంది. సత్యసాయి భగవానుడు అన్న మాట ఒక్కటే, శాంతిని నీకు ఎవరు ఇవ్వగలరు, నీ శాంతి నీయందే ఉన్నది. చిత్తైకాగ్రస్థితిలో నిలకడ చెంది ధ్యానివై పరమాత్మ భావనతో యోగించినట్లయితే అన్నీ తొలగిపోగా మిగిలినది శాంతే. నాకు శాంతి కావాలి, ఆనందం కావాలి అని అడుగుతున్న ప్రతి జీవుడు కూడా శాంత స్వభావుడు కనుక, ఆనంద స్వరూపుడు కనుకనే తన మూలాన్ని మళ్ళీ అడుగుతున్నాడు, మర్చిపోయాడు. ఈ శాంతి వైదొలగటానికి గల కారణమేమిటి? అశాంతి పోతే శాంతి వచ్చినట్టేనా? అశాంతి పోయినంత మాత్రాన శాంతి వచ్చినట్లేనా? శాంతి ఉంటే అశాంతి రాదా? అసలు ఇంతకీ శాంతి ఏమిటి అంటే, శాంతమే శాంతి, సంయమనమే సమన్వయం, సమన్వయమే సంఘర్షణ లేని స్థితి. మనం ప్రపంచంతో పోరాడుతున్నాం, ప్రపంచంతో సంఘర్షణ పడుతున్నాం, ప్రపంచంతో ఎప్పుడూ పేచీగా ఉన్నాం అని అనుకుంటాం. దాన్ని పక్కన పెట్టినట్లయితే మనతో మనం పోట్లాడుకోవటం చాలా ఎక్కువ, మనతో మనం ఘర్షణ పట్టడం చాలా ఎక్కువ, చాలా తరచుగా జరుగుతుంది. కనుకనే లోపల ఉన్నటువంటి ఈ శాంతిని మనం ఎలా పొందాలి అంటే, సమన్వయమైనటువంటి ఒక ఆధ్యాత్మ భూమికలో నిలకడ చెంది ఆధ్యాత్మ భావనలో పరమేష్ఠితో ధర్మాన్ని ఆచరిస్తూ, సత్తు ఉన్నదనేటువంటి ఒక స్పృహలో ఉంటూ, ఈ రెండింటినీ కనుక సమన్వయం చేసుకోగలిగితే శాంతి అది అక్కడే ఉన్నది. అది ఎవరు తెచ్చి ఇచ్చేది కాదు. శాంతి ఒక అద్భుతమైనటువంటి శుభ్ర మనస్సు యొక్క స్థితి. ఈ మనస్సు అనేక రీతులలో ఉంటుంది. శుభ్ర మనస్సు, అపరిశుభ్ర మనస్సు, అశాంత మనస్సు, అస్థిమిత మనస్సు, అచల మనస్సు, అనేక రకాలుగా, కొన్ని వేల రకాలుగా ఈ మనస్సుంటే ఆ మనస్సు యొక్క పోకడని బట్టి ఈ శాంతి యొక్క స్థితి ఏర్పడుతున్నది. శాంతి తన స్థితిని తానేం పోగొట్టుకోవటం లేదు, అట్లా మనకు ఆవిష్కృతమవుతున్నది, అట్లా అనుభూతిపరంగా మన అనుభవంలోకి వస్తున్నది. గనక శాంతి కూడా అనుగ్రహంలాగానే, ధర్మంలాగానే మార్పు చెందని ఒక ఉత్కృష్టమైనటువంటి మనోభూమికలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్థితి. ఇక్కడ భారతీయ వేదాంత శాస్త్రంలో కానీ, తత్వశాస్త్రంలో కానీ, మంత్రతంత్ర భూమికలలో కానీ అనేకమైనటువంటి విచారధారలు అయిన తర్వాత శాంతి మంత్రం చదువుతాం. ఓం శాంతి 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 అని 3 సార్లు అనేస్తాం. 1, నేను ఉన్న, నాకు కనపడుతున్న, నేను అనుభవిస్తున్న, నాతో కూడి ఉన్న, నాతో సహచరమైన, నాతో సహభాగమైన, నాదైన, నా అనుభవ పరిధిలో ఉన్నటువంటి ఈ సర్వ ప్రపంచము, అంటే కళ్ళకి కనిపించే ఈ ప్రపంచమంతా ముందు శాంతి నందుగాక, అది మొట్టమొదటి ఆవృత్తం. 2, అదే ప్రపంచంలో నా చుట్టూ అనేక ఆందోళనలున్నాయి, అల్లకల్లోలాలున్నాయి, ఆతృతలున్నాయి, తాపత్రయాలున్నాయి, పీడలు చీడలు ఉన్నాయి, ఆనందం మృగ్యమైపోతున్నది. కానీ శాంతి అటువంటి ఆందోళనని అనుకున్నటువంటి వాటన్నింటినీ కూడా దూరం చేసేట్లుగా నా మనోభూమిక అంటే ఆదిభౌతికమైనటువంటి స్థాయి శాంతి నందుగాక. అది రెండవ ఆవృత్తం. ఇక మూడవ ఆశంసనం అంటే కోరిక ఏమిటయ్యా అంటే, నేనెంత, నేను చూసిన ఈ ప్రపంచమెంత, కంటికి కనపడని పదార్థమంతా కూడా చాలా ఉన్నదే, 100% గనక ఈ ప్రపంచమంతా పదార్థమయం అయినట్లయితే సృష్టి అంతా, అందులో మన కంటికి కనిపిస్తున్నది అభివ్యక్తమైంది 2.5%, దానిని చూసే మనం బెంబేలు పడిపోతున్నాం. కాబట్టి ఈ అవ్యక్తమైనటువంటి ఇంకా కంటికి కనపడని మనస్సుకి వాక్కుకి గోచరం కాని హృదయానికి మాత్రమే అనుభూతిగా మనని తాకేటువంటి ఆ 97.5% దానికి దైవం అని పేరు పెట్టు, ఫినామినన్ అని పేరు పెట్టు, అవతారమూర్తి అని పేరు పెట్టు, అదృశ్య శక్తి అని పేరు పెట్టు, చిచ్చక్తి అని పేరు పెట్టు, అదేమో కానీ అది మాత్రం ఇంకా చూడలేదే. ఆ చూడబడని బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో అది కూడా శాంతించుగాక. శాంతించుగాక అంటే ఏమిటి, తను ఉన్న పరిస్థితిలో తాను అట్లే ఉండుగాక అని. అది మనం ఉన్న పరిస్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి జీవుడు. ప్రకృతి పరమాత్మ అట్లాగే ఉండాలి. అవి అట్లాగే ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నత స్థితికి వెళతాం గనక ఈ సమన్వయ ధారలో ఈ శాంతిని ఎలా పొందాలి అనగానే అనేకమైనటువంటి విచారధారలలో మొట్టమొదటిది, మనకు కావలసిన వస్తువు గనక మన చేతికి దక్కితే శాంతి దొరుకుతుంది అనుకుంటాం. దొరకదు. ఈ వస్తువు కావాలి అనుకున్న మరుక్షణం నుంచి యాతన ప్రారంభమవుతుంది. ఎప్పటిదాకా, మనం పోయేదాకా. శాంతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వస్తుమూలకమైనటువంటిది సుఖము సంతోషమే కానీ అది ఆనందము కాదు, దాని పరమచరమ స్థాయి అయినటువంటి శాంతి కూడా కాదు. శాంతి అంటే శమము అని అర్థం. శమము అంటే ఇంద్రియాలన్నీ కూడా ఉండవలసిన స్థాయిలో, ఒకనొక పరిస్థితిలో, ఒకనొక పొటెన్సీలో, ఒకనొక ధృతిలో, ఒక ఆదృతిలో, ఒక పరిమిత వేగంలో, కావలసిన ఆవేగంలో సంచారం గనక చేస్తే దాని పేరు శమము. ఇంద్రియాలన్నీ చక్కగా ఉన్నవేళ హాయిగా ఉన్నాను అంటున్నాం. ఎప్పుడంటున్నాం, మేలుకొని ఉండగాలే. మేలుకొని ఉండగా ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, భోంచేస్తున్నాం, ఆనందిస్తున్నాం, నిద్రపోతున్నాం, మేలుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం. కానీ రాత్రిపూట పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారి లేస్తున్నటువంటి వేళ అందరితో ఏం చెప్తున్నామంటే, నేను హాయిగా ఉన్నాను, ఎంత హాయిగా నిద్ర పట్టిందో. నిద్ర పట్టింది అని నీకు తెలుసా? నిద్ర పట్టాక నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసునా? కానీ నేను హాయిగా ఉన్నాను అంటున్నావు. అంటే జగత్తు యొక్క వ్యాపారంతో కూడి ఉన్నంత వరకు నేను హాయిగా ఉన్నాను అన్నవాడు ఈ ప్రపంచంలో లేడు. ఎలా ఉన్నారు మేస్టారు అని ఎవరన్నా మనల్ని పలకరించి మనం జవాబు చెప్పకపోతే ఆయనే రెండో ఉప ప్రశ్న వేసి, కులాసాగా అయితే ఉన్నారు కదా అంటే, కులాసా ఎక్కడా, అంతా లాస్గానే ఉందని చెప్తాం మనం. అది అంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలన్నీ కూడా ఉండవలసిన రీతిలో లేవు గనక, ఉండవలసినట్లుగా లేవు గనక, ఉండవలసిన చోట లేవు గనక, అవి చేయవలసిన పనుల కంటే చేయవలసిన పనిని దాటి ఇది చేయక తప్పని పరిస్థితి ఉన్న కారణంగా, శమము దూరమైన కారణంగా శాంతి లభించటం లేదు. ఈ శాంతి అంతర్గతమైన మనోభూమికకు చెందింది అని మనం అనుకున్నాం. ఈ శాంతి ఎలా పొందుతాం, ఏ సాధన చేస్తే పొందుతాం? ఓ సాధువు దగ్గరకి, ఓ గురువుగారి దగ్గరకి, అయ్యా నాకు శాంతి కావాలి అని గనక మనం అడిగినట్లయితే, ఇట్లా అడిగిన వాళ్ళు చాలామంది స్వామిని అడిగారు, చాలామంది ఉన్నారు ఈవేళ, ఈ మధ్యకాలంలో కాదు కానీ పాతకాలంలో. ఐ వాంట్ పీస్ అంటూ స్వామి దగ్గరకు వెళితే స్వామి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం చూపించారు. అది పైకి చాలా చమత్కారంగా నవ్వుకోవటానికి హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఆ ఒక్క పదాన్ని ఒక్క వాక్యాన్ని మనం గనక విచారణ చేస్తే స్వామి ఎంత అందంగా మార్గం చూపించారో తెలిసిపోతుంది. ఐ వాంట్ పీస్ అని ఆ రోజుల్లో ఫారినర్స్ పుట్టపర్తికి వచ్చినప్పుడు ఇట్లా బ్యానర్ పట్టు కూర్చున్నాడు ఒక ఆయన. స్వామి మార్నింగ్ దర్శనం ఇవ్వటానికి వచ్చినప్పుడు అక్కడ ఆగారు. ఆగి అలా చూశారు, దానివైపు చదివారు. ఆ పక్కన ఉన్నవాడి పెన్ ఒకటి తీసుకొని ఐ కొట్టేశారు, వాంట్ కొట్టేశారు. అయిపోయింది, వాంట్ పోయింది, కాగితం మీద పీస్ మిగిలింది. చూసారా, ఆ ఐ అంటే అహం, ఐ అంటే దేహాత్మ భావన, వాంట్ అంటే మానసిక వ్యాపారం. ఆ వాంట్ నెమ్మదిగా ఒక డిజైర్గా మారుతుంది, ఆ డిజైర్ ఒక విల్గా మారుతుంది, ఆ ఇంటెన్షన్గా మారి, విల్గా మారి, డిజైర్గా మారి, ఘనీభవించి అచ్చ తెలుగులో మోహంగా మారి, ఆ మోహము వ్యామోహమై, వ్యామోహము వ్యసనమై జీవుణ్ణి అల్లాడిస్తుంది. కనుక మనం పోగొట్టుకోవలసింది మొట్టమొదట ఏమిటి అంటే అయి పోగొట్టుకోవాలి. తేలిక కాదు, అంత తేలిక కాదు. నేను దేహము మాత్రమే కాదు అనుకోగలిగిన స్థాయి రావటానికి కూడా కొన్ని జన్మలు ఎత్తాలి. ఎత్తినవాడు కూడా అప్పుడప్పుడు నేను నేను అంటూనే ఉన్నాడు, ఆ నేను మాత్రం వదిలిపెట్టటంలే. ఆ నేను అంటున్నప్పుడల్లా ఈ మేను చూపిస్తున్నాడు. ఈ మేనుని దాటి, దేహాత్మభావన దాటి, నేను దేహము మాత్రమే కాదు, చలచలితమైనటువంటి ఇంద్రియాలు మాత్రమే కాదు, తదధిష్టానమైన మనస్సును మాత్రమే కాదు, వీటన్నింటికీ మూలమైన ఆత్మను నేనే అన్న భావనలో గనక ఉండగలిగితే, అందుకనే ఆత్మనిష్టో భవత్వం. మిగతా అన్ని నిష్టలు కూడా సాధనలో ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు తీసుకెళ్తాయి. ఆత్మనిష్టకి పైన ఇంకో మెట్టు లేదు. ఉన్నదంతా అదే సర్వం కల్విదం బ్రహ్మ. అసలు ఉన్నదంతా బ్రహ్మమే. ఆ భావన రావాలి అంటే ముందు మనకు ఎరుక కలగాలి. ఎరుక ఎట్లా కలుగుతుందంటే, ఈ దేహం, ఈ భావన, ఈ చదువు, ఈ కీర్తి, ఈ భౌతిక సంపద, ప్రాపంచిక సంబంధాలు, లౌకిక వ్యాపారాలు, ఇవన్నీ మనస్సుని చుట్టుముట్టినటువంటి వేళ, ఇంద్రియాలను శాసిస్తున్న వేళ, మనస్సుని అణచలేని ఒక దౌర్బల్య స్థితిలో ఉన్నటువంటి వేళ, అయి మన నుంచి ఎలా పోతుంది? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి అంటే ముళ్ళు గుచ్చుకున్నదన్న స్పృహ మనకు ఉండాలి. ఆ రెండవ ముళ్ళు ఏమిటంటే, అజ్ఞానం అనేటువంటి ముళ్ళు మనని గుచ్చుకున్నప్పుడు జ్ఞానము అనేటువంటి మరొక ముళ్ళుతో ఈ మొదటిదాన్ని తీసేయాలి. అందుకనే షిరిడీ మహాస్వామి అవతారంలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం. ఏమిటి ఆ ఉపదేశ్యంతి తే జ్ఞానం? జ్ఞానులందరూ కూడా తాము పొందినటువంటి జ్ఞాన ఖడ్గము చేత అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి దిశగా తీసుకువెళతారు. కనుక సేవయా అనబడేటువంటి ఆ సమర్పణ భావంతో తెలుసుకోవాలి అన్నారు. మూడున్నాయి అక్కడ. తద్విద్ధి, విద్ధి అంటే వేద, విద్, విధి. తత్ విద్ధి, దానిని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రణిపాతేన సమర్పణం చేయాలి. పరిప్రశ్నేన ప్రశ్నించాలి. సేవయా అంటే చాకరీ చేయటం కాదు, భావన అని అర్థం. ఏం చేయాలి? సమర్పణ చేయాలి, విచారణ చేయాలి, భావించాలి, సమర్పణ చేసుకోవాలి. వీటన్నింటినీ సమగ్రం చేసుకున్నటువంటి ఒకనొక స్థితిలో జీవుడు నిలకడ చెంది ఉండాలి. ఉంటే ఈ మూడింటికి మార్గం చూపించగలిగినటువంటి జ్ఞానిని గురువుగా భావించి ఆయన దగ్గర కనుక వెళ్ళగలిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా? జ్ఞానినా తత్వదర్శినః. అది ఆ జ్ఞాని శాస్త్రం చెప్పడు, పుస్తకాల్లో ఉన్నది చెప్పడు, రామాయణంలో ఇట్లా ఉంది రెండు పద్యాలు చెప్పడు. ఏం చెప్తాడయ్య అంటే, నేను ఇది చూశాను, దీనిని చూశా, నేను దేనిని చూశానో మీకు అది చెప్తున్నా అంటాడు. అందుకే శంకర భగవత్పాదులు ప్రౌఢ ప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వచ్చిష్య బోధయ తత్సత్యం ఆశ్రితావన్ అన్నారు. అంటే ఒక నిజమైనటువంటి గురువు ఎవరు? ఈయన మంచి గురువు, గొప్ప గురువు, సహజ గురువు, కారణ గురువు, అచ్చమైన గురువు, ఆత్మగురువు అని ఎవరు అంటే, ఎవరైతే తాను పొందినటువంటి అచ్చమైనటువంటి అనుభూతిని, విస్తృతమైన అనుభూతిని, గాఢమైనటువంటి అనుభూతిని అందుకోగలిగిన శిష్యుడెవరన్నా వస్తే అందించేదాకా ఈ శరీరంలో ఉంటే చాలు అనుకునేవాడు ఉత్తమోత్తమ గురువు. అది నరేన్ కోసం రామకృష్ణ పరమహంస వెయిట్ చేసినట్లుగా ఆ గురు శిష్య పరంపరలో అది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ మన కాలంలో. రామకృష్ణ గురుదేవులు నరేన్ వచ్చేదాకా ఎదురు చూశారు. ఆయన కంటే ముందు నరేన్తో పాటు కొన్ని వందల మంది గుంపులు గుంపులుగా శిష్యులంతా ఉన్నారు. వారెవరికీ తమ తపస్సుని ధారపోయలేదు ఆయన. నరేన్ వచ్చిన తర్వాత పరిప్రశ్న వేశాడు నరేన్. ఆ పరిప్రశ్న ఎప్పుడు వేశాడో తెలుసునా? తద్విద్ధి, అదేమిటో తెలుసుకోవాలన్నాడు. ఏమి తెలుసుకోవాలనుకున్నాడు? గురువుగారు, మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాడు. అమాయకంగా అడగలే, గురువుని పరీక్షించాలని ప్రశ్నించలే, ఈయన ఖచ్చితంగా చూసే ఉంటారు అని నమ్మకంతో అడిగాడు. ఆ అడిగినప్పుడు ఆయన కూడా అంతే దృఢంగా నేను చూశాను అన్నారు. అయితే నాకు చూపించగలవా అని అడిగాడు. ఈయన చూడగలడు గనక చూపిస్తాను అన్నాడు. చూడలేని శిష్యుడు ఆ ప్రశ్న గనక అడిగినట్లయితే, నువ్వు చూడగలిగితే నేను చూపిస్తాననేవాడు. కానీ అనలేదు ఆయన. చూపించగలరా గురుదేవా అనగానే బ్రహ్మరంధ్రం మీద తమ చేతిని పెట్టి, సర్వలోకాలు సమస్త బ్రహ్మము మూలమైనటువంటి పదార్థం, ఈ పదార్థానికి మూలమైన సత్, సత్తు ఆకారం తాల్చినటువంటి అనేకానేక స్థితులు, దానిని శాసిస్తున్నటువంటి దేవీదేవతా గణం, వాటన్నింటికీ మూలమైనటువంటి చైతన్య భావన, చైతన్య ప్రవాహం, ఘనీభవించిన చైతన్య స్థితి, పరమమార్థమైన పరమ లాలిత్యమైన పరిపూర్ణమైనటువంటి అచ్చమైనటువంటి ఒక జ్ఞానశిఖని, జ్ఞానస్పర్శని, జ్ఞానరేఖని నరేన్కి అందించగానే ఆయనకేం దొరికిందయ్యా అంటే తద్విద్ధి దొరికింది. దేనిని తెలుసుకోగోరి ఉన్నాడో అది దొరికింది గనక వెనువెంటనే ఆయనకు వివేకం కలిగింది. ఆ వివేకం ఏమంటే, నరేన్ అనబడేటువంటి ఈ దేహం అశాశ్వతం, ఇది ఒట్టి కట్టె. వివేకం ఏమిటి అంటే, దీనిని పాలిస్తున్నా, దీనిని శాసిస్తున్నా, దీనిని నడిపిస్తున్నా, దీనికి మూలమైన ఒక ప్రాణ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నేను కదా అన్న భావన. ప్రణిపాతేన సమర్పణ చేసుకున్నాడు గురువుకి. చేసిన తర్వాత పరిప్రశ్న వేయటమే వేసుకున్నాడు. ఇక ఏం చేశాడు? భావించాడు. నేను ఏది కోరదగిన ఆశించి కోరుకొని ఈ గురువుని ఆశ్రయించానో, ఈ గురువు నాకు ఈ పూట అనుగ్రహించాడు అన్నటువంటి ఒక స్పీడ్ ఆఫ్ థాట్ ఆ నరేన్ అనబడేటువంటి ఆయన దేహంలో, మనస్సులో, అంతరంగంలో ఒక్కసారిగా వెలిగిపోయిందో, వివేకము చేత ఆయనకు ఆనందం కలిగింది. ఈ ప్రశ్న దైవాన్ని చూశావా అని ప్రశ్నించినప్పుడు అతడు ఒక మామూలు నరేన్ మాత్రమే. ప్రశ్న వేసిన తర్వాత మనుష్యానందం నుంచి మనీషానందం వైపు వెళ్ళి, మనీషానందం నుంచి గంధర్వానందాన్ని పొంది, గంధర్వానందంలో మానవ గంధర్వానందాన్ని అనుభవించి, ఆపై దేవగంధర్వానుభూతిని చెంది, ఆ తర్వాత ప్రజాపితానందాన్ని పొంది, పితృపితానందాన్ని పొంది, హిరణ్య గర్భానంద స్థితిలో ఒక ఆనంద రేఖ నరేన్ని తాకిన కారణంగా, వివేకము ప్లస్ ఆనందము కలిగిన కారణంగా నరేన్ స్వామి అయినాడు. స్వామి అంటే జ్ఞాని అని అర్థం. వివేకానంద స్వామి అంటే అర్థం అది. ఎట్లా ఈయనకి ఈ శాంతి, పరమశాంతి ఎట్లా లభించింది అంటే, ఆశ్రయించవలసినటువంటి గురువుని ఆశ్రయించాడు, అడగవలసినటువంటి ప్రశ్న వేశాడు, అనుభవించవలసినది మాత్రమే అనుభవించాడు. ఆ అనుభూతిని ఆనంద శిఖరంగా మార్చుకున్నాడు. అక్కడ జ్ఞాని అయి వెలిగిపోయినాడు. ఇక సంకల్పాలు, శాస్త్రాలు, భాష, భావం అన్నీ ఆయన కోసం కాచుకొని ఉన్నాయి. ఆయన వెనక పరిగెత్తడం ప్రారంభించినాయి. తడుముకునే ప్రశ్న లేదు. లోపల ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోగా, తమస్సు మలగిపోగా, తపస్సు వెలిగినటువంటి కారణంగా గురువు యొక్క సంపూర్ణ శక్తి వివేకానంద దేహంలో ప్రవేశించింది. అప్పుడు నిజాయితీగా గురుదేవులైనటువంటి రామకృష్ణులు అన్నారు, నరేన్, ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా, ఇన్ని జన్మలుగా, ఇన్ని అవతారాలుగా నేను తీసుకొచ్చినటువంటి తపస్సునంతా నీకు ధారబోసి నేను నిరుపేదనైనానయ్యా అన్నాడు. అంటే నిరుపేద అంటే, స్వామి కూడా మీకేమి పిలిచినప్పుడల్లా, అడిగినప్పుడల్లా, భజన చేసినప్పుడల్లా, కోరుకున్నప్పుడల్లా, తలచుకున్నప్పుడల్లా పలకటానికి నేనున్నాను, మరి ఇవన్నీ గనక నేను చేయవలసి వస్తే నాకెవరు ఉన్నారు అని చమత్కారంగా ప్రశ్నించారు. అంటే పరమేశ్వరుడిని మించి ఇంకొకడు లేడు. ఆ పరమేశ్వర శిఖర స్థాయి ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక జ్ఞాని కావలసినటువంటి వాడికి, పరిపాకం చెందిన వాడికి, ఆ మెచ్యూరిటీ లెవెల్ ఒక హయ్యెస్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాడికి గురువు ఎదురు చూస్తాడు, అందిస్తాడు, అందించి ఒక ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందానికి నికామక్షణము అని పేరు. ఏమీ అక్కరలేని స్థితి. ఇదిగో ఈ నరేన్కి గనక ఇదంతా ఇస్తే ప్రపంచానికి ఏం చెప్పాలో చెప్పడానికి అతను ఉన్నాడు కదా అని.